ఒక్కొక్కళ్ళు వస్తారు, తలుపు తడతారు, గురువుగారు ఏమిటనే లోపు, ఇప్పుడు అండి గురువుగారు ఇప్పుడు అంటాడు. ఆ ఇప్పుడు లోపు నాకేమో ఒక గుండె చప్పుడు. కాబట్టి ఏం చేయాలి, ముందు ఏమిటో క్లుప్తంగా చెప్పేయాలి, ప్రాణం తీసేయకూడదనమాట. అందుకని సులభముగా ఆవిడకి అర్థమయ్యేలాగా ఆవిడ ప్రాణం నిలబెట్టడానికి వచ్చెను కృష్ణుడు అనగానే ఇప్పుడు ఆవిడకి బ్రహ్మానందం కలిగింది కదా, ఇప్పుడు చెప్పు అన్నట్టుగా చూసింది. ఆవిడ ముఖం మెరిసింది, కళ్ళల్లో నీళ్ళన్నీలా తుడుచుకున్నది, కళ్ళు మెరిశాయి. అప్పుడు చెప్పాడు ఆయన, మెచ్చ భవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చే నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్లా అడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. వచ్చాడు కృష్ణుడు, నిన్ను మెచ్చుకున్నాడు, నీ గుణములు విని ఆనందించి నిన్ను మెచ్చుకున్నాడు. అక్కడ తాగలాయన, అమేయ ధనావళులు ఇచ్చే నాకు, నాకు కూడా బోల్డంత డబ్బు ఇచ్చాడు, వచ్చి నిన్ను గురించి చెప్పగానే ఆనందంతో నాకు బోలెడంత ధనం ఇచ్చాడు, నీ పెళ్లి కుదర్చడం వల్ల నేను సంపన్నుండయ్యాను, స్వయముగా సుదర్శన చక్రమును ధరించిన పరమాత్ముడు మన నగరానికి వచ్చాడు, ఆ పరమాత్ముడు ఈనాడు నిన్ను ఎవరు అడ్డం వచ్చినా పట్టుకుపోతాడు, ఈ దేవతలు రాక్షసులు సిద్ధులు సాధ్యులు పన్నగు లక్షులు చారణులు విద్యాధరులు ఎవరడ్డబడినా వారందరినీ చీల్చి చెండాడి నిన్ను పట్టుకుపోయి రాక్షస వివాహం చేసుకుంటాడు, నీ సచ్చరిత్రం నీ తపస్సు నీ పుణ్యం అన్నీ ఫలించాయి, మీ ఇద్దరి పెళ్ళి అవడం ఖాయం అనగానే ఆవిడ బ్రహ్మానంద భరితురాలై పన్నీటితో ముందు కన్నీరు తుడుచుకుని పువ్వులు పట్టుకొచ్చి ఆయన కాళ్ళ మీద వేసి, మహాత్మా నాకెంత ఉపకారం చేసావు, నువ్వు రావడం ఇంకొక 10-15 నిమిషములు ఆలస్యమైతే ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నాను, ఆ సమయంలో నువ్వు వచ్చి నా ప్రాణం నిలబెట్టావు, నీ వల్ల నేను బతికాను, ఇప్పుడు నేను నీకు ఏం చేయగలను, నా దగ్గర డబ్బు సమయానికి లేదు, ఈ నగలేమో పెళ్లి కోసం మా వాళ్ళు ఇచ్చారు కనుక ఇవి ఇవ్వడం ధర్మం కాదు, పుట్టింటి వాళ్ళు సొమ్ము ఇవ్వకూడదు, ఇద్దామంటే నీకు దక్షిణ సమయానికి లేదు, జలజాతే క్షణు తోడి తెచ్చితివి నా సందేశము చెప్పి నన్నిలువం పెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ వంటి పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావ్యంపనే నేర అంజలిగా వించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. అంతటి ఆదిలక్ష్మి మాట అంటే ఇంక సామాన్యులు ఏమంటామండి మనం. కృష్ణుడి దగ్గరికి వెళ్ళావు, నా సందేశం అతనికి చెప్పావు, ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఆయన వచ్చిన మాట నాకు చెప్పావు, నా ప్రాణం నిలబెట్టావు, నన్ను బతికించావు, నీ వల్ల బతికాను, నీలాంటి పుణ్యాత్ములు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటారో, ఉండరు ఉండరు, ఒక అమాయకురాలైన స్త్రీని రక్షించిన పుణ్యాత్ముడివి నువ్వు, ఇంత ఉపకారం చేసిన నీకు నేనేం ప్రత్యుపకారం చేయగలను, కన్యామణిని స్వతంత్రత లేనిదానిని, ప్రస్తుతానికి మాత్రం కేవలం నమస్కారమే చేస్తాను, అంజలి గావించద ఇంతకుమించి ఏం చేయలేను, రెండు చేతులు నుదుటికి చేర్చి నీకు నమస్కరిస్తున్నాను, ఇది అంజలి అంటారు, నువ్వు బంధువుల పాలిటి చింతామణివి, కోరిన కోరికలు తీర్చే మణివి, మహాత్మునివి, విప్రుల్లో గొప్పవాడివి అని ఆవిడ నమస్కరించేదిట. ఆవిడ వేరే ఏమి ఇవ్వక్కర్లేదండి, ఆదిలక్ష్మీదేవి కృతజ్ఞతతో రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించగానే కుబేరుడికి వచ్చిన సంపదలు ఆయనకు వచ్చాయట. అమ్మవారి కళ్యాణానికి సాయపడితే వేరే చేతిలో రూపాయి పెట్టాలా, ఆ మహాత్మురాలికి చేసిన సేవకి సాయానికి ఆవిడ నమస్కరించింది, ఆ నమస్కారంతో ఆయన జీవితం మారిపోయిందిట. మళ్ళీ జీవితంలో కుటుంబం వాళ్ళు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఆవిడ ఆనందంతో గురువుగారిని పక్కకి పంపి హాయిగా స్నానం చేసింది, పట్టు వస్త్రం ధరించింది, నగలన్నీ పెట్టుకుంది, కంకణాలు పెట్టుకుంది, భుజకీర్తులు పెట్టుకుంది, కిరీటం పెట్టుకుంది, కస్తూరి తిలకం పొడుగ్గా పెట్టుకుంది, అన్ని రకాల అలంకారాలు చేసుకుంది. అప్పుడు ఆవిడ చూస్తూ ఉంటే మేఘంలోంచి మెరుపు తీగ కిందకి దిగి వచ్చినట్టుందిట, అసలే ఆదిలక్ష్మి, ఆ సౌందర్యానికి అలంకారం కూడా తోడయ్యింది. ఎప్పుడు కూడా అందగత్తె అలంకరించుకుంటే ఇంకా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట, ఏమీ లేని వాళ్ళు అలంకరించుకుంటే వాళ్ళ మొహం చూస్తే హడిలిపోతాం మనం. తాటకని పట్టుకొచ్చి దాన్ని కిరీటం పెడితే ఎలా ఉంటుంది, తాటకకి హాటకం కూడా వ్యర్థమే, అసలే ఆ సౌందర్యం, ఆ సౌందర్యానికి అలంకారం తోడి సువాసనతో కూడి వెళ్ళింది. ఆవిడ అడుగు పెట్టిన చోటల్లా తామర పువ్వులు వాసన ఉంటుందిట, అందుకే ఆవిడకి పద్మగంధి అని పేరు. పూర్వం పద్మిని జాతి స్త్రీలు అనేవారే వాళ్ళని ఎందుకన్నారు అలాగా అంటే, వాళ్ళ శరీరంలో ఎక్కడ ముట్టుకున్నా తామర పువ్వును ముట్టుకున్నట్టు ఉండేదిట, వాళ్ళ శరీరం నుంచి అంత సువాసన వచ్చేదట తామర పువ్వుల వాసన. అప్పుడప్పుడు నేను లక్ష్మీదేవి గురించిన చరిత్ర చదువుతూ ఉంటే మా ఇంట్లో అలాంటి వాసన వస్తూ ఉంటుంది. అంటే ఆ సమయంలో లక్ష్మి అక్కడికి అడుగుపెట్టిందనమాట. ఆ పద్మిని పద్మ అడుగుపెట్టింది కాబట్టి ఆ ప్రాంతం అలా మారిపోతుంది. అలా అలంకరించుకొని చెలికత్తెల్ని వెంట పెట్టుకొని ఊరు చివర ఉన్న గౌరీదేవి ఆలయానికి శివాలయానికి బయలుదేరింది. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసింది. అప్పుడు పెద్దగా కాపలా వాళ్ళు ఉండరని చెప్పానుగా, ఏదో నలుగురు ఐదుగురు ధనుస్సులు పట్టుకున్న వాళ్ళు కింద మెట్ల దగ్గర ఉన్నారు, గుళ్ళోకి పైకి వెళ్ళలేదు వాళ్ళు. కేవలం ముత్తైదువుల్ని చెలికత్తెల్ని వెంట పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళి మూడుసార్లు ప్రదక్షిణ చేసి ముందు రుద్రాభిషేకం చేయించుకుని ఆ తర్వాత అమ్మవారు పార్వతీదేవి కేసి తిరిగింది. భక్తితో పార్వతిని ప్రార్థించింది. ఈ శ్లోకం ఇప్పుడు చెప్పబోయే పద్యం శ్రద్ధతో చదివితే పిల్లలకి పెళ్ళవుతుందని పూర్వకాలంలో పెద్దలు అలా చెప్పారు. అది చదువుకున్న వాళ్ళందరూ విన్నవాళ్ళంతా సక్రమ వివాహాలు చేసుకుని సుఖంగా ఉన్నారు. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా మేటి పెద్దమ్మా దయాంబురాశివి కదమ్మ హరిన్ పతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశములేదు కదమ్మా ఈశ్వరీ. ఓ జగదీశ్వరి పార్వతీమాత, నిన్ను నా మనస్సులో భక్తితో నమ్ముకుని సేవిస్తున్నాను. మీరెవరు? ఆది దంపతులు, సృష్టిలో మొదటి దంపతులు, సనాతనులు అంటే మొట్టమొదటి దంపతులు, కానీ ఎప్పుడూ నవయౌవనంతో ఉంటే సనాతనులు అంటారు. వ్యాసుల వారు సనాతన అనే శబ్దం వాడారు. అక్కడ తెలుగులో పోతన గారు కూడా అలాగే అన్నాడు. సనాతన శబ్దమునకు వెరీ ఎనిషియంట్, కానీ ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడే కొత్తదనం ఉంటుందిట. వాళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకున్నా, ఎప్పుడు ప్రత్యక్షమైనా, అప్పుడే పెళ్లి చేసుకున్న తాజా దంపతుల్లో ఉంటారన్నమాట. అలాంటి ఆది దంపతులు, సనాతన దంపతులైన ఉమామహేశ్వరుల్ని, మిమ్మల్ని నేను భక్తితో కొలుస్తున్నాను. నువ్వు ఎటువంటి దానివి? మేటి పెద్దమ్మవి, తల్లులకి తల్లివి, పురాణ దంపతులు వీరు. పురాణం కూడా అదే అర్థం. పురా అపి నవం ఇది పురాణం. పురాణము అంటే పాతది కానీ కొత్తదిగా ఉంటుంది. మీరు కృష్ణుడు రుక్మిణి కథ ఎప్పటిదండి? ఎప్పటిదో ద్వాపరయుగం నాటిది. అంత పాత కథ ఇప్పుడు చెబుతుంటే మళ్ళీ కొత్తగా ఉందా లేదా మీకు వింటూ ఉంటే? పాత కథయుండి కూడా కొత్తదిగా అనిపిస్తే దాన్ని పురాణము అంటారు. మీరు అలాంటి దంపతులు, పాత దంపతులు కానీ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళలా ఉంటారు. అటువంటి దంపతుల్ని నేను పూజిస్తున్నాను. అమ్మలని గన్న అమ్మవి, ముగురమ్మలకి మూలపుటమ్మవి, చాలా పెద్దమ్మవి, దయాసముద్రురాలివి. నాకు శ్రీకృష్ణుడు భర్త అయ్యేలా చెయ్యి. కృష్ణుడు తప్ప మరెవరైనా నాకు భర్త అయితే నేను తట్టుకోలేను. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా నాశనం లేదంటారు ఈశ్వరి అని ప్రార్థిస్తూ ఉండగా అమ్మవారి శిరస్సు మీద పెట్టిన ఒక పువ్వు కిందకి రాలిందిట. పువ్వు అలా రాలడం పూజా సమయంలో శుభచక్రం అంటారు. దేవుడి మీద పెట్టిన పువ్వు తనంత తాను రాలాలి. మళ్ళీ మనం ఫ్యాన్ పెట్టి పడగొట్టకూడదు. ఈ మధ్యన ఓసారి పురాణంలో చెప్పాంట, నెత్తి మీద పెట్టిన భగవంతుడి శిరస్సు మీద ఉన్న పువ్వు కిందకి రాలితే శుభమని. ఒక ఆవిడ పూజ చేసింది వాళ్ళ ఇంట్లో పువ్వు రావటంలా, అందుకని పెద్ద ఫ్యాన్ పెట్టింది, టేబుల్ ఫ్యాన్. అప్పుడు పువ్వు రాలితే అది బలాత్కారంగా రాల్చినట్టు అవుతుంది తప్ప తనంత తాను రాలినట్టు కాదు. మాయదారి తెలివితే అట్లా ఈ మానవులకి. అందువల్ల తన ఎంత తాను పుష్పం కనుక పూజా సమయంలో భగవంతుని విగ్రహం నుండి కిందకి వస్తే అది అత్యంత శుభదం. ఆ పుష్పాన్ని పురోహితులు పట్టుకొచ్చి, అర్చకులు పట్టుకొచ్చి ఆవిడ చేతిలో పెడితే కళ్ళకు అద్దుకుని శిరస్సును పెట్టుకుంది. అప్పటిదాకా ఈ పూజా ధ్యానం లోపలే చేసింది, మౌన వ్రతంతో ఉంది ఆవిడ. మాట్లాడకూడదు కనుక స్నానము చేసి గుళ్ళోకి వచ్చి ప్రదక్షిణ చేసి పూజ అయ్యి ప్రార్థన చేసేదాకా ఇంకెవ్వరితో మాట్లాడకూడదు అనే ఒక మౌన వ్రతం పెళ్లి సమయంలో పూనుతారు స్త్రీలు. ఆవిడ అలాగే ఉన్నది. ఇప్పుడు మానసిక ధ్యానం చేసింది, పుష్పం వాళ్ళిచ్చారు, కళ్ళకద్దుకుని తల్లో పెట్టుకుంది. అప్పుడు మౌన నియతిమా అని మగు వెడలే మౌన వ్రతం విడిచిపెట్టింది. అక్కడికి ఒక 100 మంది ముత్తైదువులు వచ్చారు. ఆ ముత్తైదువులందరికీ పట్టు చీరలు, జాకెట్లు, బంగారపు నగలు, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ దానం చేసింది. వాళ్ళు సంతోషంతో నెత్తి మీద అక్షతలు వేసి దీవించారు. వారు శేషలొప్ప వలనొప్ప దీవించిరి. వాళ్ళంతా అక్షతలు వేసి దీవించారు. ఏమన్నారట? మనోవాంఛా ఫలప్రాప్తిరస్తు. మనోవాంఛాఫలం అన్నారు. అంతేకాని నీకు శిశుపాలుడితో పెళ్ళవ్వాలన్నా. మనోభీష్ట సిద్ధిరస్తు అంటే ఏమిటి? నీ మనస్సులో ఏది కోరుకున్నావో అదవుగాక అన్నారు. మంచి దేవన చేశారండి అనుకుంది ఈవిడ. మనస్సులో హరిభర్త కావాలనుకున్నది. ఇప్పుడు గుడి మెట్ల మీద నుంచి కిందకి దిగడం మొదలెట్టింది వరసగా. ఆ పైదాకా ఉన్న 108 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దిగుతూ నేను ఇలా తల పైకెత్తుతాను. వంచిన తల పైకెత్తగానే నా కంటికి కృష్ణుడు కనబడాలి. నేను వంచి తల వంచి కిందకి దిగుతూ ఉన్నప్పుడు తల మెల్లగా పైకెత్తినప్పుడు కృష్ణుడు కనబడ్డాడా? తక్షణం నేను ఆయన్ని వరిస్తాను. ఒకవేళ కృష్ణుడు కాకుండా ఏ దౌర్భాగ్యుడైనా కనబడ్డాడా? ఈ మెట్ల మంచి కిందకు దూకేద్దామని సంకల్పించుకుంది ఆవిడ. అంటే ఆవిడ కిందకి మెట్ల మంచి దిగుతున్నప్పుడు మెల్లిగా ఇలా తల వంచుకునే నడుస్తోంది. మెల్లిగా తలెత్తుదాం అనుకుందిట. ఎత్తగానే ఎవరు కనపడాలి? కృష్ణుడే కనబడాలి. అది తనకు శుభం. లేకపోతే శరీరం విడిచిపెట్టాలన్నంత నిర్ణయం తీసుకుంది ఆవిడ. అలా వస్తున్న ఆవిడ్ని చూడవలసిన వాళ్ళంతా చూశారు. రుక్మిణీదేవి పెళ్లికి ముందు శివాలయానికి వెళ్ళిందిట, పార్వతిని పూజిస్తోందిట అనే వార్త పెళ్లికి వచ్చిన రాజకుమారులందరికీ తెలిసిపోయింది. దాంతో ఎక్కడెక్కడి మహారాజులు రాజకుమారులు అందరూ పరుగు పరుగును వచ్చేశారు. వాళ్ళందరూ రుక్మిణి గురించి తెగ విన్నారు. రుక్మిణి పరమ సౌందర్యవతిట, అటువంటి సౌందర్యమణిని ఎవరూ చూడలేరట, శిశుపాలుడు మహాయోగజాత కుట్ట అని చెప్పుకుంటున్నారట వాళ్ళలో వాళ్ళు. పెళ్లిలో జనాల మధ్యలో చూడలేం, పెళ్ళయ్యాక అంతఃపురంలోకి వెడితే అసలు చూడలేం. కనీసం పెళ్లికి ముందు ఒక్కసారి ఆ సౌందర్యవతి ఎలా ఉంటుందో చూద్దామని పెళ్లికి వచ్చినటువంటి మహారాజ కుమారులు దాదాపు 1000 అక్కడికి వచ్చి ఆ మెట్ల చుట్టూ బారులు తీరి అని సకిలించడం మొదలెట్టారు. అలా సకిలిస్తూ ఉంటే రుక్మిణి తలెత్తుతుందేమో, తలెత్తితే ఆవిడ చూద్దామని వాళ్ళ కోరిక. అంటే ఆవిడ మీద ఎంతమందికి మనస్సు ఉందో చూడండి ఆ రోజుల్లో. అలా వస్తున్నామని ఇలా వంగి మరీ చూశారు కొందరు. ఆ సౌందర్యం ఎలా ఉన్నది? అళినీలాలక పూర్ణచంద్రముఖి ఏణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేభ కుంభస్థనిన్ పులినశ్రోణి ఇభేంద్రయాన అరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజమధ్యగని విభ్రాంతాత్ములైరందరున్. ఆవిడ ముందు జుట్టుతో మొదలుపెట్టారు ఆవిడ వర్ణన. అళినీలాలక తల వెంట్రుకలు తుమ్మెద రెక్కల్లా నల్లగా ఒత్తుగా వెళ్లాడుతున్నాయి. జుట్టు నల్లగా ఉందన్నమాట. ఇంకా ముఖం పూర్ణచంద్రబింబంలా గుండ్రంగా మెరిసిపోతుంది. కళ్ళు జింక కళ్ళల్లాగా లేడి కన్నుల్లాగా ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్ళు, లేడి కళ్ళు, అవి చంచలంగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. అలా ఉన్నాయి ఆవిడ కళ్ళు. పెదవులు ప్రవాళముల వలె కెంపుల వలె వెలిగిపోతున్నాయట, ఎర్రగా ఉన్నాయన్నమాట. కెంపులు చూశారు కదా, ఆ పగడాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఆవిడ పెదవులు. ఏ రంగు వేయకుండా ఒరిజినల్గా. ఇంకా ఆవిడ మాట్లాడితే కోయిల కూసినట్టుందిట, అంత మధురంగా ఉంది ఆవిడ కంఠం. అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె ఉన్నాయి అరికాళ్ళు. చేతులు ఎలా ఉన్నాయి, తామర పువ్వుల్లో ఉన్నాయట. సమున్నత వక్షస్థలంతో ఉన్నది ఆవిడ, మంచి వక్షస్థలంతో ఆ వక్షోజాలతో ఉంది. ఎర్రని పట్టుచీర కట్టుకున్నది. ఇక నడుస్తూ ఉంటే ఆవిడ చేతులు అటు ఇటు కదులుతున్నాయి. ఆ చేతులు ఎలా ఉన్నాయి, అరుణాంభోజాతహస్తన్, ఎర్రతామర పువ్వుల్లో మెరిసిపోతున్నాయి. ఇంకా ఆవిడ పద్మిని జాతి స్త్రీ అని ముందే చెప్పాం కదా. ఉత్పలము అంటే కలువ, మహోత్పలము అంటే తామర పువ్వు, మహోత్పలగంధి అంటే పద్మగంధి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆవిడ శరీరం నుంచి తామర పువ్వుల మీద నుంచి వచ్చే సువాసన వంటి సువాసన వస్తున్నది. అటువంటి పద్మిని జాతి స్త్రీని చూశారు వాళ్ళు. నడుము ఉందా లేదా అనిపిస్తోందట, పిడికిట్లో పెట్టే నడుము అనమాట. అందుకే మృగరాజ మధ్య, సింహము నడుము వలె సన్నని నడుము కలిగినది. అటువంటి సుందరీమణిని చూచి ఆ రాజులు రాజకుమారులు మూర్చిపోయారు. అయ్యో ఎంత అందం, ఎంత అందం, ఓరి దౌర్భాగ్యుడా శిశుపాలుడా, నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసావురా, ఈ సౌందర్యవతి నీకు భార్య అయిపోతుంది, ఇటువంటి భార్యలు దొరకలేదే మనకి, మాకు దొరికారు, ఇళ్లల్లో ఉన్నారు, వాళ్ళు పెళ్ళాలేనా అని పాపం వీళ్ళు మూర్చిపోతూ ఆనందము దుఃఖము అన్నీ ఒకేసారి పట్టుకోగా ఏడవడం మొదలెట్టారు. అందులో కొంతమంది అయితే ఆ సౌందర్యానికి కళ్ళు తిరిగి కూడా పడిపోయారట. ధైర్యం లేని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు ఒక్కసారి చూస్తే బాగుండు అనుకుని దగ్గర వాడు ఒకడో, ఈ మీసం వెలేసేవాడు ఒకడో, కూడా తెచ్చుకున్న రంగులు మీసాలకు వేసేవాడు ఒకడో, జుట్టు దువ్వుకునేవాడు ఒకడో, కిరీటాలు సర్దుకునేవాడు ఒకడో, ఆ హారాలు భుజకీర్తులు సర్దుకునేవాడు ఒకడో, ఈ చప్పుళ్ళు చూసేవాడు తలెత్తుతుందేమో ఒక్కసారి చూద్దామని పాపం. ఇలా ఎన్ని వేషాలు వేసినా అస్సలు ఆ తల్లి వాళ్ళకేసి చూడలేదు. అవన్నీ నక్కలు, నక్కలు చూస్తే ఆ నక్కలకేసి సింహం లాంటి స్త్రీ చూస్తుందా? ఆవిడ మెల్లిగా తలెత్తుతున్నది, తలెత్తగానే నాకు కృష్ణుడే కనపడాలనుకున్నది, అలా శిరస్సు పైకెత్తింది. అలా శిరస్సు పైకెత్తిన ఆవిడకి సరిగ్గా మెట్లకు ఎదురుగుండా రథం మీద కూర్చుని ఉన్న కృష్ణుడు దర్శనమిచ్చాడు. కనియన్ రుక్మిణి అన్నారు అందుకని. ఆవిడ సంకల్పం అంత గొప్పది కదా, అందువల్ల రుక్మిణి చూసింది. ఇందాక రుక్మిణిని వర్ణించారు కదా ఆ పద్యంలో, టక్కన వెంటనే ఇప్పుడు రుక్మిణితో పాటుగా రుక్మిణి చేత చూడబడిన కృష్ణుణ్ణి వర్ణించారు పోతన గారు. కనియల్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నం నవాంభోజదళాక్షు చారుతరవక్షున్ మేఘసంకాశదేహు నగారాతి గజేంద్రహస్త నిభవాహున్ చక్రి పేతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్ కనియన్ రుక్మిణి. చూసింది రుక్మిణి ఎవరిని చూసింది? జగన్మోహనాకారుడైన సమస్త లోకాలని మోహపరచే పరమసుందరాకారుడైన జగన్మోహనుణ్ణి కృష్ణుణ్ణి చూచింది. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన కూడా రుక్మిణిలాగే చంద్రమండలంలో ఉన్న ముఖం కలిగినవాడు. ఆయన ముఖము చంద్రమండల ముఖమే, నడుము సింహం నడువులో సన్నగానే ఉంది. ఆయన కూడా కంఠీ రవీంద్రావలగ్నుడు. కళ్ళు తామరపువ్వు రేకుల్లా మెరిసిపోతున్నాయి. విశాలంగా అందంగా ఉన్నది వక్షస్థలం. వక్షస్థలం నున్నగా నల్లగా అందంగా ఉందట. మేఘంలో ఉన్నాడు ఆయన. ఇంకా చేతులున్నాయి, మోకాళ్ళ దాకా వేళ్లాడుతున్న చేతులు. అవి కూడా ఎలాంటి చేతులట? నగారాతి గజేంద్రహస్త నిభబాహుడు. నగ అన్న, అగ అన్న కొండ, అందుకే అగజ అంటున్నాక అగజ అంటే కొండ కూతురు శైలజ పార్వతి. అందువల్ల నగ అన్న, అగ అన్న కొండ. ఈ కొండలని రెక్కలు నరికి ఏడిపించినవాడు ఇంద్రుడు. కాబట్టి నగారాతి, కొండలకు శత్రువు అంటే ఇంద్రుడు. కాబట్టి నగారాతి అనగా ఇంద్రుడు. ఆయన గజం ఎవరు? ఐరావతం. నగారాతి గజేంద్ర అనగా ఇంద్రుడి వాహనమైన ఐరావతము. ఐరావతము యొక్క హస్త తొండం ఎలా ఉంటుంది? అలా ఉన్నాయి చేతులు. ఐరావతము తొండము వలే గుండ్రంగా బలంగా ఉన్నాయి చేతులు. ఎప్పుడు బలంగా ఉండాలి, ఉంటేనే యుద్ధం చేస్తాడు. ఎముకలు బయటకు వస్తే ఏమి యుద్ధం చేస్తాడు? అందువల్ల ఐరావతము తొండము వలే వృత్తాకారములో బలముగా ఉన్న చేతులు కలిగిన వాడు ఆయన. చేతిలో చక్రం ధరించాడు. పీతాంబరుడు పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు. మెడ నిండా నగలున్నాయి, శంఖంలో ఉంది మెడ. విజయము పొందాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అటువంటి విజయోత్కంఠుణ్ణి జగన్మోహనుణ్ణి చూసింది. మెట్లు చకచక దిగింది. ఇంతలో కృష్ణుడు రథంలోంచి కొంచెం వంగి దగ్గర కంట వస్తున్న రుక్మిణిని ఎడంచేత్తో నడుం పట్టుకుని టక్కనెత్తి రథంలో కూర్చోబెట్టాట. భార్య అలా ఉండాలి, ఎడంచేత్తో పట్టుకుని రథంలో పెట్టేలా ఉండాలి, కానీ ఆవిడ వీణి పెట్టుకుని రథంలో కూర్చోబెట్టుకునేటట్టుగా ఉండకూడదు అన్నారు. టక్కన అలా పట్టుకుని అందులో పెట్టేసి ఆయన వెంటనే శంఖం ఊదాడు. భయ అని పాంచజన్యం అనే శంఖం ఊదాడు. సారథి రథం తోలన్నాడు. రథం మహావేగంగా టక 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 వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. గుర్రములు అత్యంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ వేగమునకు రథచక్రాలు తిరుగుతూ ఉంటే ఆ రథచక్రాల నుంచి దుమ్ము వచ్చింది. ఆ దుమ్ము వెనక్కి తన్నింది. అది అక్కడున్న రాజులందరి కళ్ళలో పడింది. ఇదన్నమాట శత్రువుల కళ్ళలో దుమ్ము కొట్టడం అండి. అందరి కళ్ళల్లో దుమ్ము కొట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఒక క్షణం ఇదంతా మెరుపు మెరిసినట్టు జరిగిందిట. ఆవిడ దిగుతోంది, నడుం పట్టుకున్నాడు, రథంలో కూర్చోబెట్టాడు, శంఖం ఊదాడు, సారథి రథం తోలాడు, రథం మహావేగంగా వెళ్ళిపోయింది, అందులోంచి దుమ్ము రేగింది, దుమ్ము కళ్ళల్లో పడింది. అమ్మో అమ్మో అని కళ్ళు నులుపుకుంటూ కళ్ళు తెరిచేలోపు ఏమీ లేదు, అదృశ్యమైపోయాడు ఆయన. మెరుపు మెరిసినట్టు క్షణాల్లో జరిగిపోయింది. ఇంకా చూడండి, ఈ విషయం తెలుసుకున్న జరాసంధుడు మొదలైన వాళ్ళు ఇంతమంది మహారాజులు మనం రాగా, సైనికులతో రాగా, తెల్లారితే పెళ్ళనగా ఈ సమయంలో ఈ కృష్ణుడు వచ్చి మన అమ్మాయిని పట్టుకుపోతాడా? ఆ దుర్మార్గుణ్ణి సంహరించి రుక్మిణీదేవిని వెనక్కి తీసుకురాకపోతే మనం క్షత్రియులమా? మన పరాక్రమం ఒక పరాక్రమమా? మన బతుకు ఒక బతుక? తగలబెట్టడానికా మన పరాక్రమం? నడవండి నడవండి, మనం వెళ్ళి ఆయన్ని తన్ని ఆ పిల్లని విడిపించుకొద్దాం. శిశుపాలుడికి రుక్మిణికి కళ్యాణం చేద్దామంటూ జరాసంధుడు, పౌండ్రక వాసుదేవుడు, విదూరధుడు, దంతవక్త్రుడు మొదలైన వాళ్ళంతా తమ మహాసైన్యాన్ని ముందే సిద్ధం చేశారులేండి. వాటిని వెంట పెట్టుకుని దద్దబద్దబ భూమి అదిరిపోయేలాగా బయలుదేరారట. వాళ్ళు వెడుతున్న గుర్రాల వల్ల, వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఏనుగుల వల్ల, వాళ్ళు వెళ్ళుతున్న ఈ రథాల వల్ల, పరిగెడుతున్న సైనికుల వల్ల మొత్తం ఆ భూమి దద్దరిల్లిపోయింది, దుమ్ము లేచిపోతుంది. వాళ్ళంతా శబ్దాలు చేసుకుంటూ కృష్ణుడి వెంట పడ్డారు. ఈలోపు కృష్ణుడు రుక్మిణీదేవికేసి ఇలా చూశాడు, రథం తోలుతున్నాడుగా సారథి, అందువల్ల ఆయనకేం పని లేదు, అందుకని రుక్మిణికే చూశాట. ఆవిడ వెంటనే సిగ్గుపడిపోయి తలంచుకుంది. అదేంటోనండి అంత ప్రేమలో పడతారా, తీరా పెళ్లి ముందు కొంచెం సిగ్గుపడతారండి, పూర్వం ఏమిటో కొంచెం సిగ్గును ఉండేది, అందుకని అలా సిగ్గుపడిందిట. హరి చూచిన సిరి చూడదు, హరి చూస్తే ఆవిడ చూడదు, ఆవిడ చూస్తే కృష్ణుడు చూడడం, ఇద్దరూ కాసేపు సిగ్గు సిగ్గులు పడ్డారు. కొత్తల్లో అలా సిగ్గు ఉంటే ఎంత బాగుంటుందో అన్నారు. నేను అన్నా వ్యాసుల వారు అన్నారు. ఈ విధంగా ఇద్దరు ముచ్చట్లు ఆడుకుంటున్నారో లేదో, ఇంకా పూర్తిగా మాటలు కూడా మాట్లాడుకోలేదు, ఒకరికేసి ఒకరు చూసుకుంటున్నారు. ఆ సమయంలో ఆ ప్రేమలు చూపుల్లోంచి పెట్టుకొస్తున్నాయట, అదనమాట చూపులు కలిసిన శుభవేళ. ఇంతలో దబాదబ చప్పుడైంది. ఇంకా మా ఆయనకేసి పూర్తిగా చూడలేదు, మాట్లాడలేదు, ఈ వెనకాతలు ఏమిటా దబదబ శబ్దమని రుక్మిణి కన్ను విప్పి చూస్తే వెనక వైపు ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద కాలినడకన సైనికులు లక్షల కొలది వచ్చి పడిపోతున్నారు. దాంతో బేల అయిపోయింది ఆవిడ, భయపడిపోయింది. స్వామి ఏమి అని కళ్ళతో సైగ చేసిందిట. అప్పుడు ఆయన ఉన్నాడు, రుక్మిణి నీకెందుకు భయం, వై డు యూ ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ సీ దట్ సైడ్ అన్నాడు ఆయన. నీకెందుకు భయం, మనకేం బెంగలేదు, ఆ వైపు చూడన్నాడో లేదో. ఆ రెండో వైపు నుంచి బలరాముడు యాదవ సైన్యంతో వచ్చి వీళ్ళ మీద పడ్డాడు. చూసావా, మన దారిని మనం పోదాం, మా అన్నయ్య మా సైనికులు వాళ్ళ మీద పడతారు, వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు, మనం చక్కగా ముఖాలు ముఖాలు చూసుకుంటూ వెళ్ళిపోదామని రథం తోలుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకేముంది, యాదవ సైన్యం బలరాముడి నేతృత్వంలో ఈ జరాసంధాదుల మీద పడిపోయింది. ఏం యుద్ధం జరిగిందండి అక్కడ? హసితహరి నీలని భవసనము విశాల కటిన సమనయ్య నాద్రిపరి లసితమగు మేఘోల్లసనము వహింపకర కిసలయము హేమమణి విసర వలయద్యుతులు దశల తొదలందుం పసలుగురియంగ బలుడు దర హసితము ముఖాబ్జమున నెసగ ఘన కాలాయ సమయము హోగ్రతర ముసలము వడిన్ విసరి కసి మసగి శత్రువుల అసువులకు బాధ్యం. బలరాముడి యుద్ధం నాటు యుద్ధం, లక్షల కొలది వచ్చి పడిపోతున్న సైనికులకి మధ్యలో అడ్డం వచ్చి చేతిలో నాగలి పట్టుకుని ఆ నాగలి వాళ్ళ మీద వేసి ఓ 100-200 మందిని బర్రును ముందుకు లాగి రెండో చేతిలో ఒక రోకలు తీసుకుని వాళ్ళ నెత్తి మీద ఢామ్ 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 అని బాధేయడం మొదలెట్టాడు. కొబ్బరికాయలు పగలగొట్టినట్టుగా వాళ్ళ తలకాయలు పగలగొట్టి పారేసేట. ఆ యుద్ధం కూడా నవ్వుతూ చేసేట. కొంతమంది పనిచేస్తుంటే మరి నానాయాతన పడిపోయి ముఖమంతా ఒకటే చెమట్లు కక్కుకుంటూ పనులు చేస్తారా, ఆయన దరహసితము ముఖాబ్జమున నెసగా చిరునవ్వుతూ యుద్ధం చేసేట. పెద్ద పని నవ్వుతూ చేయటం ఆయనకు అలవాటు. అంత తేలికగా వందలు వేల కొలది శత్రువుల తలకాయలు పగలగొట్టుకుంటూ పోతూ ఉండగా ఇంకా ఆయనతో పాటు వచ్చిన తక్కిన సైనికులు కృష్ణుడి తమ్ముడు సాత్యకి మొదలైన వాళ్ళు ధనుస్సులు ఎక్కుపెట్టి వందల వేలు బాణాలు కురిపించారు. ఈ బాణముల దెబ్బకి శత్రువుల యొక్క చేతులు తెగిపోయి కొంతమంది, కాళ్ళు తెగిపోయి కొంతమంది, నడుములు విరిగి కొంతమంది, తలలు తెగిపోయి కొంతమంది, కళ్ళు పోయి కొందరు, కాళ్ళు పోయి కొందరు, కీళ్లు పోయి కొందరు, చెవులు తెగి కొందరు, నాలుకలు తెగి కొందరు కుప్ప కూలిపోయారు. వాళ్ళ శరీరం మీద నుంచి రక్తం మహాప్రవాహం కింద వెళ్ళిపోయిందిట. ఆ రక్తం ఒక నది కింద ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తపుటేరులో చేతులు చేపల్లా కొట్టుకుపోతున్నాయట, నడుములు మొసళ్లల్లో ఉన్నాయట, తలకాయలకి జుట్టు ఉన్న తలకాయలు ఉంటాయి కదా బట్టతలు లేని వాళ్ళ తలకాయలు, ఆ జుట్టు నాచులా కొట్టుకుపోతుందిట. ఈ వీపులు కొన్ని చోట్ల తాబేళ్లల్లో ఉన్నాయట. ఇంత భయంకర యుద్ధంలో ఏనుగులు అటు ఇటు కదులుతూ ఉంటే ఏనుగుల వల్ల అడుగునున్న మట్టి పైకి వచ్చి ఆ మట్టి నెత్తుట్లో కలిసి మళ్ళీ ఆ నేలంతా ముద్ద కిందయి గడ్డగట్టేసిందిట. ఇంత ఘోర యుద్ధం జరిగింది. ఒక్క ముహూర్త కాలములో శత్రువులందరూ కకావికలైపోయారు. జరాసంధుడు అందరూ చావు దెబ్బలు తిని ఒకటే పొరుగుటి ఎవడికి వాడు తన ప్రాణం రక్షించుకోవడానికి గుర్రాలెక్కి పారిపోయారు.